මම මේ ක්ලාස් එකේ පුරාණ කාලේ කියන වාරි තිබුණා නේද? මම අනේකකට නම් දෙන්නේ. මේનો අනේක දෙන්න පුළුවන්. మీరు ఏం చేస్తున్నారో విన్నారో నేను చెప్పలేను కదా. నేను మాత్రము దీన్ని పురాణ కాలక్షేపం వారి చెప్పటం లేదు. రాబోయేటువంటి రోజులలో భారతదేశంలో మూడు మహాక్రాంతులు రాబోతున్నాయి. విద్యా రంగంలో, ఆర్థిక రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో క్రాంతి అంటే అంటే పరిపూర్ణమైనటువంటి మార్పు. వర్షం నిర్వహించి ముగిసింది, శాసన వ్యవస్థ మొత్తం మారలేదు. క్రాంతి నిర్వహించినట్టే అది విప్లవం. ఇంకేత మూడు విప్లవాల గురించి నేను మాట్లాడబోతున్నాను. ఆర్థిక రంగంలో వచ్చేటటువంటి విప్లవం, విద్యా రంగంలో వచ్చేటటువంటి విప్లవం, ఆధ్యాత్మిక రంగంలో వచ్చేటటువంటి విప్లవం. అంటే ఈ మూడు విప్లవాలు కావాలి అంటే సైనికులు కావాలి. రివల్యూషన్ రావాలి అంటే మామూలు వ్యక్తులతో రివల్యూషన్ రాదు. జరిగేదేదో జరుగుతుంది, ఎవడో అవతార బుద్ధి వస్తాడు, నా అవతార బుద్ధి చేసుకోవాల్సిందే తప్ప మాకు ఏమవుతుంది అనేటటువంటి వాళ్ళు విప్లవానికి అన్నది. నేను చేపట్టేది, నేను పెట్టేది ఒక విప్లవం గురించి మాట్లాడుతుంది. ఆ విప్లవంలో విద్యా రంగంలో వచ్చేటటువంటి విప్లవానికి నేను మొట్టమొదటి అడుగులు వేస్తున్నాను. ఏంటి విద్యా రంగంలో రావాల్సినటువంటి మార్పు? సూర్య కిరణ విజ్ఞానము, చంద్ర కిరణ విజ్ఞానము, అగ్ని విద్య తెలియాలి. ఈ మూడు విద్యలు రావాలి అని చెప్తున్నాం. మార్పు రావాల్సింది విద్యా విధానం ద్వారా. భారతదేశంలో ఈ విద్యలు అనాదిగా ఉన్నాయి. కొత్తదేం కాదు భారతదేశంలో ఈ విద్యలు. దేశకాల పరిస్థితుల్లో ఆ విద్య లయమైపోతూ ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పారు. సకాలమైన మహత యోగులు అంటే అసలు కలికాలం రాకముందే ద్వాపర యుగం అంతంలోనే శ్రీకృష్ణుడు పొందుతుంది. నాశనం ఇప్పుడు యోగ విద్య వస్తుంది. ఈ యోగ విద్యకు ఆధారమైనటువంటి సూర్య విద్య గురించి చెప్తున్నాను. ఇమం వివస్వతి యోగం ప్రోక్తవాన్ నామం అవ్యయం. అవ్యయమైనటువంటి, నాశనము లేనటువంటి ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. ఇంకా సూర్యుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను కదా. సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడి మీద సూర్యకిరణాలు పడి చంద్రకిరణాలు ఏర్పడతాయి. చంద్ర విద్య, ఈ చంద్రకిరణాలు ఓషధుల మీద పడి ఓషధి లోపల రకంగా తయారవుతాయి. ఇంగ్లీష్ ఫిజికల్ సైన్సెస్ లో దాన్ని లేటెన్ ఫీల్డ్ అంటాం. గుంట, వేడి లేక ఉష్మ. ఆ గుంట ఉష్మ మన భారతీయుడు అగ్నిగా పేర్కొన్నది. ప్రతి పదార్థంలోనూ అగ్ని ఉంటుంది, ఎంతో కొంత వేడి ఉంటుంది. ఆ వేడి కూడా స్థిరమైనటువంటి వేడి ఉంటుంది. మన శరీరం ఉంది, మానవ జాతి గురించి చెప్తున్నాను. ఎంత ఉండాలి టెంపరేచర్ అంటే 98.4. అంతకంటే ఎక్కువ ఉంటే జ్వరం ఒప్పుకోవాలి, అనారోగ్యానికి తీసుకోండి. ఓ 3-4 డిగ్రీలు పెరిగిపోయింది అనుకోండి, ఇంకా మనం చెప్పలేం అవుతాడు. సకాలంలో కనుక ఆ అగ్నిని, ఆ వేడిని మనం నియంత్రణ చేసుకోవాలంటే పోతాడు. సరే వేడి తగ్గితే మనం చేయగలిగేది ఈ అగ్ని విద్య అర్థం చేసుకోండి. కుండలి గురించి నేను మాట్లాడటంలే, ప్రతి వ్యక్తిలోనూ ప్రతి పదార్థంలోనూ ఎంతో కొంత వేడి ఉంటుంది. ఆ వేడి పెంచుకునేటటువంటి విధానాన్ని తపస్సు అంటాం. మనలో ఉన్నటువంటి ఆ వేడిని కనుక మనం తెలుసుకోగలిగితే చాలా మందిని మనం ప్రభావితం చేయగలం. మాట కూడా అభ్యంతరంలో వేడి లేదు, పక్క లేదు. ఇంకో వ్యక్తిని కనుక నువ్వు ప్రభావితం చేయాలి అంటే ఏముండాలి? నీలో వేడి ఉండాలి. వేడి లేకపోతే నువ్వు ప్రభావితం చేయలేదు. ఆ వేడి గురించి భాగవతం చెప్తుంది. ఎలా మీలో ఉన్నటువంటి ఆ వేడిని తెలుసుకోవచ్చు? ఆ తెలుసుకునేటటువంటి విధానము, ఆ తపస్సు ఒక పరంపరగా భారతదేశంలో చెప్పబడి ఉండేది. దాన్ని గురు పరంపర అంటాం. ఈనాడు ఆ గురు పరంపర పూర్తిగా లోపించిపోయింది. లేదు ఎక్కడ గురు పరంపర? గురువులు అయితే ఉన్నారు, కానీ గురు పరంపర లేదు. అంటే గురు పరంపరకి గురువుకి తేడా ఏంటి? ఇప్పుడు పురాతన కాలంలో 1756 సంవత్సరంలో లరాజే అనేటటువంటి ఒక వ్యక్తి, ప్రౌత్ అనేటటువంటి వ్యక్తులు, వాళ్ళ ఇళ్లలో కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో చేసుకున్నారు వాళ్ళ ప్రయోగాలు. దాని తర్వాత ఇంకొంతమంది వచ్చారు, డాల్టన్, న్యూటన్. దాని తర్వాత దాని తర్వాత భావోద్భోగం. అంటే 1756 సంవత్సరం నుంచి రసాయన శాస్త్రం గురించి చెప్పేటటువంటి వ్యక్తులు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఒక పరంపరగా వచ్చారు. ఈనాడు సైన్స్ ఆ పరంపర చదువుకుంటుంది. పరంపర లేకపోతే సైన్స్ లేదు, విజ్ఞానం లేదు, ఆధ్యాత్మిక విజ్ఞానం ఈనాడు భారతదేశంలో పూర్తిగా సమస్యపోయింది. ఎందుకంటే పరంపర లేదు. పరంపర ఉంటే తప్ప సైన్స్ డెవలప్ కాదు. పరంపర అంటే ఏంటి? ప్రాచీన కాలంలో చెప్పినటువంటి విషయాలను చెప్పుకుంటూ, ఈనాడు చెప్పినటువంటి విషయాలను చెప్పుకుంటూ, ప్రాచీన కాలంలో పనికిరానటువంటి వాటిని వదిలేస్తూ, కలుగుతున్న వాటిని కలుపుకుంటూ కొత్తది కనిపెట్టాలి. పరంపర అంటే ఎప్పుడైతే కొత్తది కనిపెట్టడం మానేస్తామో ఛాందస్వం అంటాము. ఛాందస్వం అంటే ఏంటి? ఇంకా దాని గురించి మీరు మాట్లాడకండి, చెప్పడం తెలియదు. అంటే ఉంటే తినండి, లేకపోతే లేదు. అప్పుడేమవుతుంది? జ్ఞానము ముందుకు వెళ్ళదు. భారతదేశంలో ఆధ్యాత్మికతకు పట్టినటువంటి దుర్గతి అది. గురు పరంపర లేదు. గురు పరంపర అంటే అతని మీద ఆధ్యాత్మికతను చెప్పేటటువంటి వ్యక్తిని గురువు అంటాం. ఆధ్యాత్మిక విజ్ఞానంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవుడు అని అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమా అని శ్లోకం అయితే మనం చెప్పుకుంటున్నాం తప్ప ఆ లక్షణాలు ఉన్నటువంటి గురువు మనకి కనిపించడం లేదు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఒక స్థాయి వాళ్ళు, వాళ్ళు మనకి అందుబాటులో లేదు. మనం ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు దగ్గరికి మాకు మార్గదర్శనం చేయండి అంటే వాళ్ళకి చేయడానికి తగిన నష్టం ఏమీ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఉన్నది ఒకళ్ళు ఇద్దరు చూడవలసింది మొత్తం ప్రపంచాన్ని. మొత్తం ప్రపంచాన్ని నేను మాట వలసకి అంటే గురువు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మొత్తం ప్రపంచం గురించి ఆలోచిస్తాడు, ఉద్దేశం గురించి ఆలోచిస్తాడు. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు, గురు సాక్షాత్మ శ్రీ గురు. మరి అటువంటి గురువు ఉంటే ఏమవుతుంది అన్నది నిన్న చివరి శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఆ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుని ముందుకు వెళ్దాం. చింతామణి లోకసుఖం సురదృసంగతం పదం ప్రయత్నది గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఇది చేస్తాడు గురువు. ఏం చేస్తాడు? චින්තාමණේ ලෝකසුඛං ඉති මෙන්න කියන්නේ. හරි යන්දකෙත් නැති කුප්පතද? ඉන්දික කුප්පත කාද වන්නේ චින්තාමණේ අනිදිටුවෙන්ටි පදానికి සව්‍යමයින්ටුවෙන්ටි අවධානම තියෙනවා. పరిశ్రమేది గురించి మనం చెప్పుకుంటే ఏం చేస్తామంటే పరిశ్రమేది ఇనుము దొరికితే ఇనుము బంగారం మారుతుంది. మిగతాది మారు ఇనుము బంగారంగా మారుతుంది. అంటే పరిశ్రమేది కూడా పనిచేయాలి అంటే మీకు కొంత ఆధారంగా ఉండాలి. మనవరి మనకి గురువు దగ్గరికి వెళ్ళి వరాలు కోరికలు ఒకే మనం కోరుతున్నాం తప్ప ఆ గురువు దగ్గరికి వెళ్ళాక నాకు ఆ వరము అడిగేటటువంటి అర్హత ఎంత ఉన్నది అది మర్చిపోయాను. అసలు ఆ విషయం మాట్లాడాను. మొదటి జరిగే తప్పది ప్రతిదానికి కూడా ఒక అర్హత ఉంది. అర్హత లేకుండా ఏది లభించండి? ఆఖరికంలో గాలి పీల్చుకోవాలన్నా ముందు లంచ్ పనిచేస్తూ ఉంది. మీ లంచ్ కరెక్ట్ గా పనిచేయకుండా మీ ముక్కు కరెక్ట్ గా పనిచేయకపోతే దాని ఉంటుంది ప్రపంచంలో గాలి పీల్చుకోలేదు. దాన్ని ఆశ్రమంగా అందరూ గాలి పీల్చేసుకుంటున్నారు కనుక అందరికీ గాలి పీల్చుకునేటటువంటి అర్హత ఉంది కనుక మనం దాని విలువ గుర్తించడండి. భాగం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడే భాగవతంలో రెండు మూడు రోజుల్లో ఈ అర్హత గురించి మనం మాట్లాడుకుంటాం. భాగవతాన్ని గోకర్ణుడు అనేటటువంటి ఒక మహానుభావుడు తన ప్రేత యోనిలో ఉన్నటువంటి తమ్ముడికి నిలిపిస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ పదాలను అర్థం చేసుకోండి. ఎవడో గోకర్ణుడు ప్రేత స్థితిలో ఉన్నటువంటి తన తమ్ముడికి భాగవతం చెప్పే నీకు నాకు ఏంటి కా వ్యాసుడు ఎందుకు రాయాలి అని కూడా మనం ఆలోచించాం. చరిత్రలు రాయటానికి వాళ్ళు వాళ్ళు ఎదురు చేసుకుంటే నీకు నాకు ఏంటి? అది పారాయణ గ్రంథంగా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అందులో మనకి ఉపయోగపడేటటువంటి కథామృత రసాస్వాద కుశలహ అయినటువంటి వాడికి దాని యొక్క ఉపయోగం అర్థమవుతుంది. నిన్న అది మనం చెప్పుకున్నాం. కథామృత రసాస్వాద కుశలహ అంటే చెప్పాను కదా, ఏం చేయాలి అది వీలైపో అంత ఈజీగా అమ్మ మనం అందుకు పారాయణ చేస్తాం. పారాయణ చేయాలి. అందుకే నేను మీకు భాగవత మహాత్మ యొక్క మొదటి ఆరు అధ్యాయాలు చదువుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే శాస్త్రాలలో ఏం చెప్పబడి ఉంది అంటే నువ్వు పుస్తకాన్ని చదువుకోలేకపోతే మహాత్మ్యమైనా చదువుకో, నీకు అదే ఫలితం వస్తుంది. ఎలా వస్తుంది? రెసెన్స్ ప్రీమియం ఫోటోగ్రఫీ అని ఓ 30 సంవత్సరాల కిందటే ఒక విచిత్రమైనటువంటి ఫోటోగ్రఫీ కనిపించారు. ఆ ప్రీమియం ఫోటోగ్రఫీలో ఏమవుతుంది అంటే ఒక ఆకుని కనుక మీరు ఫోటోగ్రాఫ్ తీస్తే ఆ ఆకు యొక్క చిత్రము ఫోటో రావటమే కాకుండా ఆ ఆకు యొక్క బయో ఎనర్జీ కూడా ఫోటోలో వస్తుంది. బయో ఎనర్జీని మనం ఆరా అంటాం, కాంతి వలయము అంటాం. అంటే క్రిమియన్ ఫోటోగ్రఫీ అనేటటువంటి విశేషమైనటువంటి పరికరమతో కనుక ఒక ఆకు యొక్క ఫోటో తీస్తే ఒక ఆకు మాత్రమే కాదు ఆకు చుట్టూ ఏమవుతుంది, ఒక కాంతి వలయం వస్తుంది, ఆదా వస్తుంది, ఆకు యొక్క శక్తి మనకి కనిపిస్తుంది. ఆశ్చర్యం లేదు కదా. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆకుని సగానికి తింటారు, సగం ఆకునే ఫోటోగ్రాఫ్ తీశారు. మరి ఫోటోలు ఏమవుతుంది, సగం అంటే వస్తుంది, కాపు సగమే వచ్చింది, కానీ కాంతి వలయం పూర్తిగా వచ్చింది. భావం అనుకుంటుంది భౌతికంగా సగని పిలిచేసినటువంటి ఆకు యొక్క ఫోటో తెలిస్తే ఆకు సగనే వచ్చింది,
కానీ పూర్తి ఆకు ఫోటో తీసినప్పుడు వచ్చిన ఎంత కాంతి వలయం వచ్చిందో, భయం ఎనర్జీ వచ్చిందో, అంత భయం ఎనర్జీ సగం ఆకుతో కూడా వచ్చింది. ఆకు మాత్రం సగమే ఉంది, ఎలా అర్థం ఉండాలి. తర్వాత ఏం చేశారు వాళ్ళు, చిన్న ముక్క చేశారు ఆకు, విజయం ఉంటే ఎంతో దాన్ని కూడా దాచేశారు. అతి సూక్ష్మమైనటువంటి ఆ ఆకు యొక్క ఫోటోని ఫోటోగ్రాఫ్ చేశారు. అది ఎంత సూక్ష్మమైంది అంటే ఆ ఆకు యొక్క ఫోటో రాలే, చిన్న ముక్క ఫోటో ఉంటుంది, కానీ కాంతి వలయం పూర్తి అవుతుంది. ఎలా అర్థం ఉంటుంది, నైనం చిందంతే శస్త్రాన్ని, నైనం వెరటి పావన, నటీనం వెళ్ళి ఆ కాంతి వలయం గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. నీ భౌతిక శరీరం ఉన్నా లేకపోయినా కూడా నీ ఆరాపోదు, నీ ఆత్మపోదు, నువ్వు ఎవరిని చదువుతున్నావు అనుకుంటున్నావు, ఎవరు చదువుతున్నారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ పెళ్లి ఫోటోగ్రఫీలో పూర్తి ఆకు ఉన్నా ఆ ఆకు యొక్క స్వల్పమైనటువంటి కణం ఉన్నా దాని యొక్క బయో ఎనర్జీలో మార్పు రాలేదు. కానీ ఆ బయో ఎనర్జీని పట్టుకోకపోతే మీకు ఏం కనిపిస్తుంది, గడ్డ అవుతుంది, చిన్న ఆకు యొక్క. అలాగా మొత్తము భాగవతము చదివినా, భాగవత యొక్క మహాత్మ్యం చదివినా, మీరు కనుక దాని యొక్క బయో ఎనర్జీని పట్టుకోగలిగితే, దాని కాంతి వలయాన్ని పట్టుకోగలిగితే మీకు సంపూర్ణంగా లభిస్తుంది. పట్టుకోగలిగితే కండిషన్ అది. మరి ఎలా పట్టుకోగలం మనం, ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి మెథడ్ ఏంటి, మ్యాథమెటిక్స్ చెప్తున్నప్పుడు బోర్డు ఒక ప్రాబ్లం ఇస్తాడు లెక్చరర్ పిల్లల్ని సాల్వ్ చేయడం చేయలేక, అప్పుడు ఏం చెప్తాడు ఉంటాడు లెక్చరర్ ఫార్ములా చెప్తాడు, ఈ ప్రాబ్లమ్ని ఈ ఫార్ములా ఉపయోగిస్తే సాల్వ్ చేసుకోగలవు. చేసుకోగలుగుతాను ఇప్పుడు చేసుకోలేదా, ముందు చేసుకోలేకపోయాడు. కానీ ఫార్ములా చెప్పగానే ఏం చేయగలిగాడు కదా. అంటే ఫార్ములా కనుక మనం తెలుసుకోగలిగితే ఎంతకంత ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఫార్ములా ఎంత ఉంటుంది, సింపుల్గా ఉంది. కానీ చిన్న ఫార్ములా విద్యార్థికి అర్థం అవ్వాలి అంటే ఫార్ములా డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు. కొన్ని నెలల కిందట ఎప్పుడో ఆ టీచర్ వాడికి ఆ ఫార్ములా వివరించి చెప్పి ఉంటాడు, ఈ ఫార్ములా ఇలా ఉపయోగించాలి, ఈ ఫార్ములా ఈ అక్షరానికి అర్థమైంది, ఈ అక్షరానికి అర్థమైంది, దీనిని ఇలా ఉపయోగించుకోవాలని దాన్ని చాలా వివరంగా చెప్పి ఉంటాడు. ఆ వివరణ తెలియనట్టు వంటి ఆ స్టూడెంట్ ఎవడైనా వచ్చాడనుకోండి, ఫార్ములా అంటే ఏముంటుంది వాడికి, అందువల్ల మన పూర్వకాల దృష్టిలో ఏం చేశారంటే మహజ్ఞాన్ని మీరు చదువుకుంటూ ఉంటే ఫార్ములా మీకు తెలుసుకుంటుంది, ఫార్ములా అర్థమైపోతుంది. ఇంకో గురువు ఉంటే ఆ ఫార్ములాని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేస్తాడు. అప్పుడు మీరు మొత్తం పుస్తకం చదవచ్చు కదా, ఏం కావాలి మీకు ఆ మహజ్ఞం ఏం చేస్తారు, భావం అర్థమైంది కదా. అందువల్ల నా నమ్మకం ఏంటి అంటే ఈనాడు పుట్టినటువంటి మీరు చాలా అదృష్టవంతులు, ముఖ్యంగా ఈ విషయాలు వింటున్నటువంటి వాడు ఇంకా అదృష్టవంతులు, ఇంకా అదృష్టవంతులు అంటే ఈ విషయాన్ని వింటున్నారు కనుక. కానీ ఆ అదృష్టాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి అంటే గురువు పరంపర లేదు. ఆ ఫార్ములాను వివరించి మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవటానికి ఈ పుస్తకం ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పేటటువంటి నాలుగు లేదు. అది కొంచెం బాధపడవలసినటువంటి విషయము. వ్యాసుడు ఏం చెప్తాడు అంటే ఈ పుస్తకం అంటే నీకు గురువు లభించటం లేదు, నువ్వు ఈ పుస్తకాన్ని చదువుకో నీకు గురువు లభిస్తాడు ఈ పుస్తకం యొక్క గొప్పతనం అది ఇందుకు లభించాలి. దానికి శ్లోకాన్ని మిమ్మల్ని బాగా నెమరు వేసుకోమని చెప్తున్నాను నేను. మీరు ఎన్నిసార్లు ఈ శ్లోకాన్ని మనసులో అనుకోగలిగితే అంత సులభంగా మీకు మీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. నేను చెప్తున్నాను కదా, చింతామణి లోక సుఖం, ఈ భౌతిక జగత్తులో మీకు సుఖం కావాలి అనుకుంటే ఆలోచించడం నేర్చుకో. చింత అంటే మీకు నిన్న చెప్పాను కదా ఆలోచన, ఎలాంటి ఆలోచన అవ్వాలి, ఆ ఆలోచన మణిగా మారాలి. మణిగా ఎలా మారుతుందో మీకు తెలుసా, వజ్రము బొగ్గే మన మామూలుగా కరబొగ్గు ఉంటుంది, ఆ కరబొగ్గే వజ్రం అంటే డైమండ్ అంటే ఏ కెమిస్ట్రీ వాళ్ళైనా అడగండి చెప్పండి. కానీ ఆ కరబొగ్గు ఎంతటి దొరుకుతుంది, వజ్రం ఎంతటి దొరుకుతుంది, ఎలా ఉండదు, ఇంకెంత తేడా వచ్చింది. ఆ కర్రబొగ్గు భూమి లోపల తపస్సు చేస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాల బొగ్గు భూమి లోపల పడినప్పుడు భూమిలో ఉండేటువంటి అనేక ఒత్తిళ్లు వేడి వల్ల అది వజ్రంగా మారింది. అంటే బొగ్గు ఎలా మారింది, మణిగా మారింది. చింత మణి మీ ఆలోచనలు మణిగా మారితే భౌతిక జగత్తులో నుంచి సుఖాలు వేస్తాయి. నువ్వు ఏమి కోరుకుంటే అది నీకు లభిస్తుంది, గ్యారంటీ అది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, విష్ణువు ఏం చేయాలి గ్యారంటీ అని చెప్పాడంటే అది గ్యారంటీ. కానీ మనకి ప్రాసెస్ తెలియదు, ఫార్ములా ఉంటే తెలుస్తుంది కానీ ప్రాసెస్ తెలియదు. ఇందాక చెప్పినంటే దానికి ఎవరు కావాలి, గురువు కావాలి, గురువు లేదు. మరి గురువులు ఎలా వస్తారు, ఈ శ్లోకాన్ని మీరు చదువుకుంటూ ఉంటే గురువు వస్తాడు అని భాగవతం చెప్తుంది. కనుక మీ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆలోచనలు మణిగా మారడం ఎట్లా, ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. సమాధి అనేటటువంటి ఒక పదం మీలో చాలా మంది విని ఉంటారు. రెండు రకాలుగా ఆ పదాన్ని వస్తారు. ఒకటి ఏంటంటే విష్ణుడు వాళ్ళు సమాధి ఉన్నారు అని. రెండోది ఏంటి, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి శరీరాన్ని వదిలేస్తే ఆ శరీరాన్ని కాల్చమ్మ ఏం చెప్తామండి, సమాధి. ఈ రెండు పదాల యొక్క సారూప్యత మీకు తెలిసినా దాని భావం మీకు తెలియటం లేదు. సిద్ధి స్థాయి దగ్గర నుంచి తెలుస్తున్నాం మనం, కొంచెం ఇందుకు పోయిన తెలుస్తుంది. సమాధి అనగా సమాధి అంటే ఏంటి, విషయం ఏ స్థితిలో ఉంటారు, సమాధి స్థితిలో ఉంటారు. దాన్ని ఏమంటున్నాం మనం, సమాధి అంటున్నాం తప్ప అది విషి కల్ప సమాధి అని మనకి అర్థం కావటం లేదు. అది భారతదేశం యొక్క దౌర్భాగ్యం. అది సమాధి అంటే శరీరాన్ని పూర్తి వేసినటువంటి స్థలం కాదు, సమాధి స్థితిలో ఉన్నటువంటి ఒక చేతనత్వం అక్కడ ఉంటుంది ఉన్నది, అది చింతామణి అంటే. అంటే గురువుల సమాధి అన్నీ కూడా ఏంటి, చింతామణి. చింతామణి దగ్గరికి అంటే ఏమవుతుంది, లోక సుఖం. మీకేమైనా చెబుతుందా, గురువుల యొక్క సమాధి దగ్గరికి వెళ్తే నీ కోరికలు తీరుతున్నాయి లేవా, ఎంత చిన్న ఫార్ములా అక్కడ చెప్పాడు. కానీ చింతామణి ఎక్కడుంది అని అడుగుతాను, నన్ను ఇప్పటికీ కారణం ఎంత చెప్పినా ఎక్కడుంది అని చింతామణి, ఏ గురువు సమాధి దగ్గరికి అని అడుగుతాను చింతామణి. అంటే మన కోరికలు అన్ని తీరిపోతాయని మాట్లాడు, అర్హత సంపాదించుకుంటాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే కారణ ఆయన ఇంత మనకు ధైర్యం ఎందుకు, ముందుగా వెళ్తాడు, ముందుగా వెళ్తాడు. మీ కోరిక తీరాలి అంటే లేదు ఇది. కానీ గురువుల దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ విషయంలో నీకు ఏది కావాలన్నా దానికి తగిన మూల్యం చెల్లించి తీసుకో. అది భారతదేశం యొక్క చాలా గొప్ప పరంపరకి మనం మర్చిపోయాం. గురువు దగ్గరికి వెళ్ళాక గురు దక్షిణ ఇవ్వాలి. తెలుసు మరి ఇస్తున్నామో మనం దక్షిణ కనిపిస్తున్నాం. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను మీకు. సాయంత్రంలో నేను చదువుకుంటున్నప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను. ఒక కుటుంబంతో ఆ కుటుంబానికి పెద్ద కొడుకు పతించండి. అనేక రకాల వైద్యాలు చూశారు. చాలా గడుపున్నటువంటి కుటుంబాలు కువర్ అంటారు. కువర్ అంటే యువరాజు అన్నమాట. ఒక ఆ స్థాయికి చెందినటువంటి కుటుంబం. కానీ ఇప్పుడు రాజ్యాంగం ఇంట్లో చేస్తున్నాడు. ఫోన్లో వెళ్ళేది అమెరికాకి కూడా తీసుకెళ్ళలేదు. నయం కాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ కుటుంబీకులు అతని ఉద్యోగాన్ని బదులు అతని ఖాళీకి ఏదైనా ఉద్యోగం ఇవ్వగలరా అని వాళ్ళని అప్రోచ్ చేయాలి. కొంత డైరెక్ట్ చేసిన వాళ్ళని అర్థమవుతుంది. అతని చేసే ఉద్యోగం ఖాళీ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ లేవు ఖాళీకి. కానీ దయాదృష్టితో అతని భార్యకి ఏదైనా ఉద్యోగి ఎత్తించండి అని డైరెక్ట్ చేసుకుని అడగడానికి వెళ్ళాను. వచ్చాను డైరెక్టర్ దగ్గరికి వచ్చాను. నేను అప్పుడు అక్కడ ఉన్నాను. ఇంకో పని మీద ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మాత్రమే ఉన్నాను. అంటే ఆ డైరెక్టర్ ఊరిపోవచ్చు కదా. అదే కానీ చిత్రులన్నీ రావచిస్తున్నాయి కదా. దీనికి కలదా ఎందుకు అడగలేదు. సరే వాళ్ళు నన్ను నేను కలా చెప్తాను. నా దగ్గర ఏమి కదా మధు చిత్తమధులు చిత్తమే. సరే ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. డాక్టర్లు నయం చేయండి. మీ గురువు ఏం నయం చేస్తాడో నన్ను అడిగారు. నాకు తెలియదయ్యా బాబు ఆయన ఏం నయం చేస్తాడో అని మాకు నమ్మకం ఉంది. నా గురువు నయం చేయగలరు అని మీకు నమ్మకం ఉంది. ఉత్తరం రాసుకో. ఉత్తరం రాసుకుంటే చాలా అన్నారు. చాలా జాగ్రత్తగా ఆ సంఘటనలు నేను విన్నాను. ఇందుకు మనము గురువు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినా మన కోరికలు తీర్చడం మీకు అర్థమయ్యేది. ఉత్తరం వచ్చి చాలా సరే అతని భార్య అసలు బాధ భార్య కదా. కానీ కొంచెం భార్య ఉత్తరం ఉంటే నేను రాసిస్తాను. నేను ఏం చేయలేదండి. అంటే గురువు దగ్గరికి వెళ్తే ఏంటంటే ఇంత మంత్ర చెప్పడం చేయి లేకపోతే విద్యార్థి లేకపోతే ఎదురు చేయంటారు. ఇస్తున్నా కూడా మా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు నన్ను సహకరించారు. నేను ఏం చేయలేను. అంటే ఒక పరిస్థితి నువ్వు తగ్గిపోయిన తర్వాత మీ భర్తకి నల్ల ఉద్యోగం వచ్చాక ఎంతో కొంత గురువు గారు రాసిన మనకు దక్షిణగా పంపించు. ఇది చేయగలను. అంటే మనకి శిక్ష తగ్గాలి. శిక్ష తగ్గాక మళ్ళా ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చాక ఎంత రీతిలోకి అక్కడ పంపించు. అది నేను నా భార్య చెప్పింది. సరే నా అదృష్టం బాగుంది. శిక్ష తగ్గించి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యేది. ఇదంతా అవ్వటానికి 4-5 నెలలు కట్టదు. ఈ 4-5 నెలలు పట్టిన తర్వాత నేను ఆమెకి గుర్తు చేశా. నేను అమ్మా మీరు గురువు గారికి ఏదైనా పంపించేవా అనుకుంటున్నాను. అనుకుంటుంది నేను చెప్పలేను. నేను చెప్పలేదు. మళ్ళా 3 నెలలు అయ్యాక పంపించేశాను. నేను పంపించండి చెప్పాను కదా దక్షిణ పంపించండి. పంపించాను. ఎంత పంపించావు? 1 రూపాయి మాత్రం. ఎంతి మరి భావంతో మన మానసిక స్థితి అంత బలహీనంగా ఉంది. గురువు చెప్తాడు ఇప్పుడు శక్తివంతులు ఇచ్చేటంలో ఆశ్చర్యమేం లేదు. ఉచితంగా తీసుకునేటటువంటి మనకి సిగ్గుండదు. ప్రకృతిలో ఏది ఉచితంగా ఉండదు. మీకు ఇచ్చినా నువ్వు గురువుకి మోసం చేస్తే ఇంకొంచెం ఎక్కడ పడుతుంది ప్రకృతిలో. గురువు ఏం చేయాలి నువ్వు తెలుసుకోండి. గురువు ఏం చేస్తే ఇంత చిన్న విషయానికి కష్ట సాధించి చేయాలి అనుకోండి. గురువు వాళ్ళ ఇంటి గురువుకి ఏముండదు కరుణా ఉంటే. కానీ ప్రకృతి ఇందులో వచ్చే మనవది ప్రకృతి ఎక్కడో బ్యాలెన్స్ చేస్తుంటే అది మీకు అర్థం కావటం లేదు కనుక చింతామణి లోక సుఖం అంటే చింతామణి ఎక్కడ అంటే గురువుల సమాధి. ఏ గురువు సమాధి దగ్గరికైనా వెళ్ళు తగిన భూమి చెల్లించు మీ కోరిక తీసుకుపోతుంది. నా గురవాడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం రావాలి. అంటే ముందుగా ఏం చేయాలి మీ కొడుకు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెయ్యాలి. చేశాను కదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వగలిగే గురువు కదా. అలాగే మీద కోరిక అందుకు ఏ కోరికైనా దాన్ని తగిన మూల్యం ఇచ్చుకోవాలి. పిల్లలు పుట్టడం లేదు, కూలు పుట్టడం లేదు, చాలా బాధపడుతూ ఒక ఆయన మాట అడిగింది. అంత సులభం కదా మాట్లాడు, అందరూ చదువులు అయిపోతున్నారు, నా ధర్మ ఇదేంటి? నేను తల్లికి ఆదాయం చేస్తున్నాను, ఆ కుటుంబానికి నాకు నేను ఇందులో చదువుకున్న తీరు సంబంధం తల్లి. అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఒకే కాలేజీలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ అమ్మాయి పెళ్ళి అయినా కూడా తల్లి కాలేకపోతుంది. చాలా సార్లు మాట్లాడేటప్పుడు దేని అంత సులభమే కానీ ఇంతమంది చదువు లేకుండా ఆవేదన అర్థం చేస్తాం. ఏం చదువు లేకుంటున్నారు కదా. విచితమైనటువంటి ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఏంటి? ఇలాంటి వాడు అన్నింటినీ కూడా భాగవతం సొల్యూషన్ చెప్తుంది. నేను చదివితే జాగ్రత్తగా భాగవత మహత్యము ఈ ఆరు అధ్యాయాలు వీళ్ళు నేను ఈ ఆరు రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను మహాత్మ్యాన్ని. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే పారాయణ చెప్పకుండా కథలు చెప్పకుండా వెళ్ళిపోవడం అసలు ఏం చెయ్యాలి నేను అందరినీ నేను కాస్త చెప్పగలిగితే మీకు మిగతాది నేను పూర్తి చేసుకోవాలి. ఇంతకుండా నేను ఆ రోజుల్లో ఏం చెప్పగలను నాకు తెలియదు. కానీ ఒక్కటి నీకు అర్థం అంటే చింతామణి అంటే ఏమిటంటే గురువు యొక్క సమాధి. ఏ గురువు యొక్క సమాధి దగ్గరికైనటువంటి గ్యారంటీగా నీ కోరికలు లేదు. బల్ల బుద్ధి మరించుకుందాం అది సైన్ చేసి ఆధ్యాత్మిక వ్యక్తంగా నేను చెప్పటం లే. కానీ ప్రశ్న ఏంటంటే నీకు తగిన మూల్యం ఇవ్వండి. తగిన మూల్యం ఎలా ఇవ్వాలి? మూడు రకాల నీకు భాగవతం మీకు ఆ మూల్యాన్ని ఎలా ఇవ్వాలో చెప్పింది. మొదటి మూల్యం ఏంటి అంటే సేవ, గురువుకి సేవ చేయడం. ఇది చింతామణి లోకంకు సంబంధించినటువంటి దాంట్లో మూడు రకాలుగా సేవ ఎలా చేయొచ్చు అనేది మహాభారతంలో చెప్పబడుతుంది. మొదటి అధ్యాయంలోనే ధౌమ్య మహర్షి పాండవులకి పురోహితుడు అతనికి మూడు రకాలైనటువంటి గురు శిష్యులు ఉన్నారని కథ చెప్తుంది. కథామృత రసాస్వాద కుశల మరి అంత కుశలలో ఇది జాగ్రత్తగానికి అర్థం చేసుకుంది. కోరికలు తీర్చడానికి భౌతిక జగత్తులో మార్గం చెప్తున్నా నేను. ఈ మూడు మార్గాలలో మీరు ఏది చేసుకున్నా నిజంగా చేస్తుంది. ఫస్ట్ లెవెల్ శిష్యుడు అతని పేరు అది ధౌమ్య విషయం ఏం చెప్తాడు అంటే ఆయన అది పొగ ఉంది అక్కడ బాగా దర్శనం పడింది. గట్టు ఏదైనా దిగిపోయింది ఏమో కాస్త ఆ గట్టుకి ఏం కలుపుతారు అర్థమైంది కదా. అంటే తప్పేగా కమంటాడు.
మీరు
ఎన్ని రకాల కట్టడానికి ట్రై చేసినా కూడా కట్టలేకపోతే అప్పుడు ఏం చేయాలి? నీ గురువు ఏమో నీళ్లు కారిపోకుండా నువ్వు కట్టవేమని నీకు
కనపడుతుంది.
నెక్స్ట్ డే మార్నింగ్ ఏది అన్నది అంటే మీరే కదండి పంపించారు, ఇంకా రాలేదు, ఏమైపోయాడో కథ చూద్దాం. ఇది ఒక రకమైనటువంటి గురు సేవ. ఇప్పుడు గురువు ఏమంటాడంటే నీకు సర్వజ్ఞత్వం వచ్చేసింది భావం అంటాడు. దేనికోసం అయితే నువ్వు నా దగ్గరికి వచ్చావు అది నువ్వు పొందావు. ఏమిటైనా గురువు దగ్గరికి వెళ్ళలేదు, గురువు దగ్గర ఏ జ్ఞానము నేర్చుకోలేదు, ఏ పాఠము నేర్చుకోలేదు, ఏ శాస్త్రము నేర్చుకోలేదు. ఏం చేశాడు? గురువు చెప్పింది పరిపూర్ణంగా తన శరీరాన్ని మనసు నుంచి చేశాడు అంతే కదా. ఇంకో శిష్యుడు ఉన్నాడు ఉపమంత్రి. ఈ ఉపమన్యుడు అనేటటువంటి శిష్యుడికి గురువు ఏం చెప్పారంటే నేను మీ ఆవుని తీసుకెళ్ళి నేను కూర్చో ఉంది అంటే నెల రోజులు గడిచిపోయింది. ప్రతిరోజు ఆశ్రమం నుంచి ఆవుని అడిగి తీసుకెళ్లేవాడు, సాయంత్రం పూట మళ్ళీ ఆవుని తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చేసి గురువు గారి దగ్గర అటెండెన్స్ ఎందుకంటే క్లాసులో లేదు కదా. నెల రోజులు చచ్చిపోయాక ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏమవుతుందో తిండి ఆలోచించున్నా తిండి ఆలోచించున్నాయండి. విష అనుకుంటాయి కదా పూర్వకాలంలో విష ఆశ్రమాలలో కొంతమందిని గురువు బిక్షకి పంపించారు. ఆ బిక్షకి పంపించేటప్పుడు కండిషన్ ఉంది, 5 ఇళ్ళకంటే ఎక్కువ ఇంటికి వెళ్ళకూడదు. అలాగే ఒక 10 మందిని ఎంతమందిలో పంపించేవాడు. కానీ ఒక శిష్యుడు ఎన్ని చోట్ల వెళ్ళాలి అంటే 5 ఇళ్ళకే వెళ్ళాలి. ఆ 5 ఇళ్లలో వాడికి ఏదైనా బిక్ష దొరికితే ఓకే, దొరకకపోతే వాళ్ళు అప్పుడు ఈ శిష్యులందరూ ఏం చేసేవారు? ఆ వచ్చినటువంటి ఆహారాన్ని కానీ దాన్ని అంతా గురువు దగ్గర పెట్టేవాడు. ఇంకా గురువు పనిచేవాడు అనమాట మనుషులకి. ఇతను శిష్యుడు ఆ బిక్ష, మరి నేను అదీపు వెళ్తున్నాను కదా అంతటా ఆ బిక్ష నేనే తినేస్తున్నానండి, మీకు ఆశ్రమానికి వెళ్ళలేదు. నేను ఆ మాట చెప్పలేదు, బిక్ష నువ్వు ఆశ్రమానికి వెళ్ళాను. ఇంకో నెల రోజులు పెడితే భావాత్మక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ కోరికలు తీర్చడానికి ఒక మెథడ్ మీకు అర్థమైందని కష్టమైనటువంటి మెథడ్ అది అందరూ చేయలేదు. ఈ మెథడ్ అర్థం చేసుకోండి. రెండో నెల నేను చేస్తున్నాను మొదటిసారి పిక్చర్ తీసుకున్నానంటే మరి మళ్ళా దాన్ని ఆకర్షించుకోవాలి కదా. లేదా రెండోసారి నేను బిక్ష అడుగుకుంటున్నాను అని ఒప్పుకోండి. రెండోసారి బిక్ష అడగకూడదు. ఆ భారతదేశ సంస్కృతిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 ఇళ్ళే అనుకోవాలి. రెండోసారి అనుకోకూడదు. ఇంకేంటే గృహస్థుకి దయలేదు మరి ఇవ్వగలి కాదు కదా. నువ్వు రెండోసారి అడుగుకుంటే అంట నాకు చెడ్డే వస్తుంది భవ్యానికి గురుకులన్న వాడు రెండోసారి అడుగుతానికి వచ్చాడు. అది ఏం మాట్లాడలేదు. మనం నేను ఇంత చేశామంటే మాకేంటి, ఏం చేశామంటే నమస్కారం రోజు పెడుతున్నానండి మీకు. మరి వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్? ఆ నమస్కారం కూడా మనస్ఫూర్తిగా పెట్టవచ్చు. సరే రెండోసారి అడుక్కోకూడదు. ఇంకో నెల తెలిసింది, 3వ నెల లాక్డౌన్. ఇంతయా నిరసించలేదు దరిద్రుడు. ఇప్పుడు గురువు కాస్త మా వైపు చూడటం లేదు అంటేనే వీళ్ళు అనిపించారు. అంటే గురువు శిష్యుడికి భయపడాల్సిన పరిస్థితి తప్ప అసలు శిష్యులు భయపడే ప్రసక్తే లేదు. ఏదైనా ఏమంటారు, నీ ఆశ్రమాన్ని నేను పోషిస్తున్నానే ముందేంటే, నేను లేకపోతే నీ ఆశ్రమం ఉందా? మానసిక స్థితి ఎందుకు నీ కోరిక తీర్చలేదు, అర్థం చేసుకోలేదు. మరి ఇప్పుడేదా తీసుకున్నావు, ఎందుకంటే కూడా నువ్వు ఆహారం అనుకోవడం లేదు కదా. అంటే మరి అవును నేను నేర్పుతున్నాను కదండి, వాళ్ళు తింటేస్తే తాగిస్తున్నాను, నేను నేను పిండుకోమని చెప్పలేదే.
రైట్ గురువు గారు పిండుకోండి.
ఇంకో చేస్తుంది ఏమయ్యా, ఏం లేదండి, దూడలు పాలు తాగుతాయి కదా, దూడలు పాలు తాగాక దాని నోటికి నురుగు ఉంటుంది కదా, అది నురగా అనేక ఆవులు ఆ నురంతో తీసుకుని తింటుంది. ఒప్పుకోలేదు ఐదు వందల మంది దగ్గర చూపే ఒక రోజు అతను రాలేదు, ఆవులు వచ్చిందే కానీ అతను రాలేదు. ఇప్పుడు గురువు బాధపడ్డాడు, ఎక్కడున్నాడు, ఏం చేసేస్తారా వాడు? ఆ రోజు ఏదో అడిగినో ఆకు ఆకలి కట్టుకోలేక అడిగిలో ఉన్నట్టు ఒక ఆకు తిన్నాడు. దీన్ని అది వేడి చేసేసి కందుకోయి చూపుకోయి వస్తున్నాడు. అవునుతో పాటు చదువు కనిపించలేదు, బాగా పడలేదు, నీళ్లు తిండి బాగులో పడ్డా చూసుకోవాలి. సరే ఉపమంది 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 అని చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నానండి బాధ్యతో ఎలా పడ్డారా, ఎలా పడ్డావునా అంటే మీరే కదా నుండి పెట్టారు, ఆకలేసింది కట్టుకోలేకపోయాను ఆకుతున్నాను చూసుకోండి. సరే అక్షని దేవతని ప్రార్థన చేసి ప్రార్థన చేశాడు. అక్షని దేవతని ప్రార్థన చేశాక వాడు ఒక తీపి తీపి పదాలు నూతిలో మీకు చూపు వస్తుంది కదా, ఇప్పటికి వీటికి చూడలేదు జరిగింది, చూపు వచ్చినా ఏం చెప్పినా నేను తిన్నా ముందు మా గురువు గారికి ఇవ్వాలండి, మా గురువు తినమంటేనే తింటాను. ఇంకేం చెప్పారా, మీ గురువు కూడా మమ్మల్ని ఇలాగే ఒకప్పుడు ప్రార్థన చేశాడు, అప్పుడు మీ గురువుకి కూడా మేము ఇలాగే స్పీచ్ ఇచ్చాము, ఆ గురువు ఆయన గురువుకి ఇవ్వలేదు, రిసీటింగ్ చెప్పాడు నువ్వు తినే అన్నాడు. ఏం పర్వాలేదు మీ గురువు అని చెప్పాను, నా గురువు ఏం చేశాడు నాకు అర్థం. గురువు ఇస్తాడు అప్పుడు గురువు ఏముందనే నువ్వు తినంటాడు, చూపు వచ్చేస్తుంది. చూపు వచ్చాక అప్పుడు ఏమంటాడంటే సరే నీకు కూడా సర్వపేదం వచ్చేస్తుంది, నీ కోరికలన్నీ తీసుకోలేదు. మొదటి వాడికి ఒక రాత్రిలోనే వచ్చేసింది, రెండో వాడికి కొన్ని నెలలు పట్టింది, భావ పరంపర అర్థం చేసుకుంది. మూడో వాడు వేదుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, దాని గురువు ఏం చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు బాబు, నువ్వు నాతో పాటు ఆశ్రమంలోనే ఉండి ఆశ్రమంలో ఉన్నటువంటి పనులు చూసుకుంటూ ఉండు అన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు వాడి చేత గాడిగా సహకరించి చేయించుకున్న తర్వాత విశేషమైనటువంటి పరిస్థితుల్లో అతనికి సరే నీకు కూడా జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ఇక్కడ ఎందుకు కోరిక తీరుతుంది. మూడు అర్థమైంది కదా, ఒకటేంటి గురువు దగ్గర గాడిగా సహకరి, రెండోది ఏంటి గురువు దగ్గర ఉంటావు కానీ అప్పుడప్పుడు గురువుని కలుస్తూ ఉంటావు, అది ఏం చేస్తావు నువ్వు, గురువుని చెప్పింది మాత్రమే చేయాలి, గురువు ఏం చెప్తే చేయాలి తప్ప నువ్వు సొంతగా ఏమి దాని మీద ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయకూడదు. వీరికి మొదటి రోజు రిజల్ట్ ఇచ్చేసి ఉండేది, మొదట రెండు మూడు రోజుల్లోనే ఏం చేసి ఉంటే ఆవును తీసుకువెళ్ళి మేపుకురా అన్నారు, అంతే కదా. నువ్వు ఏం తినాలని చెప్పలేదు, చెప్పకపోతే ఏం చేయాలి, తినకూడదు. తిన్నాడు కనుక సంత శని ఉపయోగించుకున్నాడు కనుక ఏం జరిగింది, చింతామణే యోగ సిద్ధి సాయి యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి వారికి ఆయన ఇంట్రెస్ట్ ఉండేది
దర్శనం అడుగుతూ ఉంటాడు. తను అందరినీ అదే అడిగిన వాళ్ళు ఇస్తే సరేస్తే ఇవ్వకపోతే అందుకని గురువుల చరిత్ర చదవమంటారు. గురువుల యొక్క చరిత్ర చదివితే కథామృతల సారస్వామి సలహా అవుతే మీరు ఆ కథలో చెప్పబడినటువంటి మంచి సందేశము మీకు కూడా వర్తిస్తుంది. మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటో చూసుకోండి. సాయి చరిత్రలో ఆ ప్రాబ్లంకి ఆయన ఏం చేశాడు, ఏం సలహా ఇచ్చాడు, వారికి ఎవరితో ఇచ్చిన సలహా. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే మలేరియా వచ్చింది, ఓ మంది ఇస్తాడు. ఓ సంవత్సరం తర్వాత ఇంకో ఎవరితో మలేరియా వస్తే డాక్టర్ ఏం పంపిస్తాడు, అదే పంపిస్తాడు కదా, మంది మార్పిస్తాడు. కాబట్టి కొత్త మందు కనిపెడితే మీకు అద్భుతమైన గ్రహించ మీకు ఆర్థిక చేశారు కదా. ఆ మందు మలేరియా మందే ఏంటుంది కదా, ఇంతట మలేరియా వస్తే ఏం చెప్తాడు, మలేరియా మందే ఇస్తాడు. అంతే స్థాయి చరిత్ర కానీ గురువుల చరిత్ర కానీ మీరు చదివితే అక్కడ ఎవరికి ఏ బాధ ఉంటే ఏ మార్గం చూపించాడో అది మీకు వర్తిస్తుంది. కథామృత రసాస్వాదక సలహా అంటే అర్థమైంది. శౌనకుడు అలాంటివాడు, మీరు కూడా అలా వినాలి. శౌనకుడు ఎలాగైతే భాగవతాన్ని విన్నాడో మీరు కూడా అలాగే భాగవతాన్ని వినాలి. చింతామనే ఇప్పుడు అంటే చింతామణి ఎక్కడుంది అని ఇప్పుడు అడగండి, ఎక్కడుంది చింతామణి? ఏ గురువు సమాధి దగ్గరికి వెళ్ళినా మీరు వస్తుంది. సురద్రుడు స్వర్గ సంపద రెండోదేంటి, సురద్రుడు చెట్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నారు. ఇక్కడ మనకి చెట్లను ఉపయోగించుకోవటం రాదు, ముఖ్యంగా ఒక తులసి సాగు మీరు ఉపయోగించుకోవటం అంటే ఉపయోగించుకోవటం రాకపోతే ఇంట్లో ఉన్న లాభం లేదు. సురద్రుహం అంటే అక్కడ ఏ విధంగా ఉంటే ప్రతి గురువు యొక్క సమాధి చింతామణి అని చెప్పాను. మీకు అవగాహన ఉంటే ప్రతి చెట్టు కూడా సామధీనం అయిపోతుంది, కల్పవృక్షం అయిపోతుంది, కోరికలు తీర్చేటటువంటి పరిస్థితి కలగదు ప్రతి చెట్టు కూడా. అమెరికాలో ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి 50 సంవత్సరాల పిల్లలు వచ్చింది. ఏంట పరిస్థితి అంటే మెంటల్ హాస్పిటల్స్ లో వేరే వాళ్ళు ఎక్కువైపోయారు, జాగాలు అందరికీ ఇచ్చే మెంటల్ బ్యాలెన్స్ ఎక్కువ మందికి తగ్గిపోయింది. దానికి వాళ్ళు ఏం చేశారు అంటే గార్డెనింగ్ అలవాటు చేసుకుని చెట్లకి ఎవరెవరికి నీళ్లు పోస్తూ చెట్లు అంటే నా ఉద్దేశం చెట్లని కాదు లాగింగ్ అంటే చెట్లని కాదు అనే భావాలను పొందా మొక్కలకి మొక్కలకైనా కూడా నేను నీళ్లు పోస్తూ ఉంటే మీకు మానసిక ఇరిటేషన్ ఉంది, కోపం ఉంది, పరిస్థితులు మా అదుపులు తప్పుతున్నాయనేటువంటి వాళ్ళు దీన్ని ఎక్స్పెరిమెంట్ చూసుకోండి. కానీ మనం ఒకరోజు పోషిస్తే అవ్వదు. మీరు వాటిని పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచుతారో మీరు అలా పెంచాలి. సురద్రుడు స్వర్గ సంపద, స్వర్గము అంటే ఫ్యామిలీ ఆనందంగా ఉంటే స్వర్గం అంటాం, కానీ డబ్బంతా ఉండే ఆనందంగా లేకపోతే స్వర్గం అంటామా దాన్ని? అంటే స్వర్గ సంపద అంటే అర్థం చేసుకోండి, స్వర్గం అంటే డబ్బులని కాదు. మీకు ఒక వచ్చే భ్రమ డబ్బు ఉంటే స్వర్గం అంటే ఇక్కడ మాట ఎందుకు అనేది కూడా అర్థం చేసుకోండి. భౌతికమైనటువంటి సుఖాలతో గురువు సమాధి దగ్గరికి లేదు, మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ లో ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. మేము డబ్బు కావాలి అంటే కాదు, సుఖంగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? మీరు చెట్లను పోషించండి, వనస్పతిలో దేవత అని వేదం చెప్తుంది. అన్నిటికంటే పెద్ద వృక్షాలు ఏంటి అంటే అష్టభ్రహ్మ అనేటటువంటి వృక్షం.
ఈ అశ్వత్థము అనేటటువంటి వృక్షాన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి ఏంటి అంటే అశ్వత్థ వృక్షం సరే బయట ఉండేది. ఊర్ధముగా మనం శాతం అశ్వత్థం ప్రాబులమని మన శరీరంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం గురించి భగవద్గీత 15వ అధ్యాయం చెప్తారు. దాని మీకు శరీరంలో 15 వీడిగా నేను చెప్పాను. ఆ నీళ్లు పెట్టారు మన శిరస్సులో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షానికి. అది ఎలా పోయాలో అన్నది మనకి తెలియదు. ఎవరు చెప్పాలని ప్రయత్నది గురు ప్రియుడో వైకుంఠం యోగిగా యోగులకి కూడా లభించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన శరీరంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షానికి శరీరంలో పైన పోయిన అనేటటువంటి రకము పోయగలిగితే ప్రయత్నది గురు ప్రియుడో వైకుంఠం యోగిగా వైకుంఠం అంటే శరీరంలో పైన దీని గురించి చెప్తూ ఈనాడు ఆధునిక వైద్యాలు దీన్ని ఒప్పుకుంటున్నారు అని ఒక వ్యక్తి గురించి చెప్పాను నేను. స్వామి నేడల్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని కనిపెట్టినందుకు జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు ఆ వ్యక్తిని బంగారంతో తీశారు. వేదాలి మానవ శరీరానికి ఉన్నటువంటి సామ్యం తెలిసినది. మరి మనం వేదాలు ఏముందో కూడా తెలియదు. ఏదైనా అంటే మనం ఎవరు శక్తివారంటే జ్ఞానం ఉండగా అందువల్ల ఈ శ్లోకాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని నేను చెప్పినటువంటి హింస మీరు గుర్తుంచుకుని ప్రయత్నించండి. నాతో పాటు ఈ శ్లోకాన్ని మళ్ళీ చూడండి. చింతామణి లోక సుఖం సంపద ప్రయత్నది గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఇంకా మిగతా శ్లోకాలు నేను చదువుతూ ఉంటాను, మీరు వినండి. చూడవాక ప్రీతి శౌనక చిత్తే సర్వసిద్ధాంత నిస్పన్నం సంసార భయనాశనం. ఈ భాగవతం చదివితే ఏం జరుగుతుంది? సర్వసిద్ధాంత నిస్పన్నం. ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో ప్రాచీన కాలంలో వర్తమాన కాలంలో రాబోయేటటువంటి కాలాలలో కూడా సర్వ సిద్ధాంతం ఏ విధమైనటువంటి సిద్ధాంతాలు వచ్చినా కూడా దాని యొక్క కారణం మీకు తెలుస్తుంది. దేని విధంగా తెలుస్తుంది? సంసార భయనాశనం. ఈ సంసారంలో ఈ ప్రపంచంలో నిన్ను భయపెట్టగలిగేవాడు ఎవడూ ఉండడు. భాగవతం యొక్క ఆ లక్ష్యం మీరు అర్థం చేసుకోండి. ఏ సిద్ధాంతమైనా ఎకాలజీలో మీకు సిద్ధాంతం కావాలా? భాగవతం చేస్తుంది. కెమిస్ట్రీలో మీకు సిద్ధాంతం కావాలా? భాగవతం చేస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మీకు సిద్ధాంతం కావాలా? భాగవతం చేస్తుంది. సంసార భయనాశనం భక్త్యోగవర్ధనమ్యత్యా కృష్ణ సంతోషహేతుకం తదహంతేభి దాస్యామి సావధానతయాశ్రును కాలవ్యాలముఖగ్రాసాత్రాశమేణాశహేతరే శ్రీమద్భాగవతం శాస్త్రం కలో తీరేణ భాషితం ఏతస్మాదపరం కించిన్ మనశ్శుద్ధేన విద్యతే జన్మాంతరే భవే పుణ్యం తదా భాగవతం లభే పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే శుకే సుధా కుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమం శిఖం మద్వాదం సర్వే స్వకార్యకుశలాసురా కథా సుధాం ప్రయచ్చస్వా గృహీత్వైవ సుధామిమాం ఏవం వినిమయే జాతే సుధా రాజ్ఞా ప్రతీయతాం ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతం. ఒక వారంలో నేను చనిపోతాను అని తెలిసాక ప్రయోగం చేసి నా ఈ భయాన్ని పోగొట్టగలిగేటటువంటి మార్గం ఏదైనా ఉందా అని చంద్రాన్ని కూర్చున్నాడు. భయాన్ని పోగొట్టేది పైన ఏం పెట్టుకున్నాడు? సంసార భయదాయకం. అప్పుడు సుఖ మహర్షి వచ్చి పరిస్థితికి భాగవతం చెప్తాడు. భయం అంతర భయాన్ని పోగొట్టాడు. అది సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకొక గ్రూప్ వచ్చింది, ఇంకా చెప్పిన గ్రూప్ డైలాగ్ మీకు గుర్తున్నా కదా, గుర్తుంచుకోండి. సూతుడు శ్రవణకుడు, సూతుడు చెప్పేవాడు, శ్రవణకుడు తెలియవాడు. ఇప్పుడు ఇంకో సిద్ధాంతం వచ్చింది, పరీక్షిత వినేవాడు, శుద్ధుడు చెప్పేవాడు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు సూత శ్రవణకుల మధ్య కాదు జరుగుతున్నది, ఎవరి మధ్య జరుగుతుంది? శుకుడికి పరీక్షకి మధ్య జరుగుతుంది. చెప్పేదెవడు? శుకుడు. వినేదెవడు? పరీక్షకి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దంతల్ని మనం తర్వాత ఉపయోగించుకుంటాం. ఎటువంటి ప్రాబ్లమ్ లో ఎలాగో ఏ దంతని ఉపయోగించుకోవాలి చెప్తే కదా. అదే అయినప్పుడు దంతం ఎందుకు మారింది అనేది ఇప్పుడు నేను చెప్పలేను. నేను మీకు రోజు వీలవుతే చెప్తాను. నేను ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ నేను చెప్పకపోతే మీరు అడిగితే చెప్తారు. అంతేకాదు నేను కన్వీనియంట్ గా ఇది చెప్తాను అన్న సంగతి ఖచ్చితంగా మర్చిపోతాను. ఎడిషన్ మర్చిపోతాను. సూతుడు శ్రవణకుడు చెప్పిన సంవాదాలు ఎప్పుడు ఉపయోగించుకోవాలి? శుకుడు పరీక్షకు చెప్పినటువంటి సంవాదాలు ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఎప్పుడైతే శుకమహర్షి పరీక్షితుడికి భాగవతం కథ చెప్పడానికి వెళ్ళి అవుతున్నాడో, దేవతలు అక్కడికి అమృతాన్ని ఒక పాత్రలో తీసుకుని వచ్చారు. బేరం ఆడాడు అనమాట. అప్పుడు బేరం ఉండేది. ఏంటి బేరం ఆడారు వాళ్ళు? పరీక్షకి ఒక వారంలో సరిపోతాము అని కదా. ఆ భయం పోగొట్టడానికి కదా మీరు ఈ భాగవత కథ చెప్పబోతున్నారు. మనం ఒప్పందానికి వద్దాం. మేము ఈ అమృతాన్ని తీసుకుని వచ్చాము. ఈ అమృతాన్ని పరీక్షకి ఇచ్చేయండి. అమృతం తాగేస్తాడు. అమృతం తాగేస్తే పరిస్థితి ఏమంటాడు? కావడు. అదే కదా అతని భయంగా పరీక్షకి. నేను సరిపోతానని కదా ఇప్పుడు చూస్తున్నాను. అసలు మీరు ఈ కథ ఎందుకు చెప్తున్నారు? అతని భయం పోగొట్టాలి. మనం ఒప్పందానికి వచ్చాం. మేము అమృతం పరీక్షకి ఇచ్చేస్తాం. మేము ఎవరంటున్నారు? దేవతలు అంటున్నారు. మీరు ఈ భాగవత కథని మాకు చెప్పండి, పరీక్షకి చెప్పవద్దు. అది అంటే ఈ భాగవతము ఎంత గొప్పదో చెప్తున్నారు కదా. అది అక్షరాలా గొప్పది కూడా మేము తర్వాత చెప్తాను ఎలా అంత గొప్పదు. కానీ పరీక్షకి ఏం చెప్పాడో దానికి జవాబుగా దేవతలకి వినండి. ఇది మీరు సంతత పట్టాలి కనుక మీరు చెప్తాను. మీరు అనండి. క్వ సుధ క్వ కథాలోకే క్వ కాచ క్వ మనిర్మః బ్రహ్మరాదో విచార్యైవం తదా దేవాన్ జహాసః. శ్లోకాన్ని మీరు బాగా రిపీట్ చేసుకోండి. ఏంటి కనిపిస్తున్నాడు? క్వశుధ క్వకథ భలే విచారేరు దేవతలారా, మీ అమృత ఎక్కడా, నేను చెప్పబోయే కథ ఎక్కడా అని పోలిక చెప్తున్నాడు. క్వ కాశ క్వ మణిర్మహ, మీ అమృతము గాజు పెంపు వంటిది, నాటగా అద్భుతమైనటువంటి మణి వంటిది. కోరిక ఏంటి? మీరు అమృతం తీసుకొచ్చి దాంతో బేరం ఆడతారా? మీరు అనుకుంటున్నాను బ్రహ్మరాతో విద్య ఈ విధంగా ఆలోచించి తదా దేవాన్ జహాజహ దేవతల్ని విక్రించి. అంటే ఈ భాగవతాన్ని కనుక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మీరు దేవతల్ని విక్రయించగలరు. అది ఏదో ఒక ఉదాహరణగా చెప్పటం లేదు, ఫ్యాక్ట్ గా చెప్తున్నాడు. గురు గీతలో గురువు గురించి చెప్తూ విచిత్రమైనటువంటి మాట చెప్పబడింది. దేవతలకి కోపం వస్తే గురువు రక్షించలేదు, గురువుకి కోపం వస్తే దేవుడు రక్షించలేదు. మన అభ్యర్థం ఏదో తెలుసా? అసలు గురువు కోపం కాదు. దానివల్ల మనం మరీ చూస్తున్నాం. వస్తే మాత్రం కొంపలేదండి. ప్రత్యేకత ఇక్కడ కూడా చెప్పబడుతుంది.
దేవతల కంటే కూడా గురువు చాలా చాలా గొప్పవాడు. ఎలాగా? ఎలాగంటే అదే కష్టం ఉంది, అదే పడింది నీళ్ళు ఉంది. ఎవరు గొప్ప చెప్పండి? ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు. ఎవరు గొప్ప? ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసేటటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేదనుకోండి, ఎలక్ట్రిసిటీ ఉంటే ఏం చేస్తాడు కదా? అంటే ఎవరు గొప్ప? అంటే దేవతాశక్తులు ఉన్నంత మాత్రాలు ఏం లాభం లే. దేవతాశక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పగలిగేటటువంటి గురువు చాలా ఉంది. ఆ గురువు మీకు ఎలా లభిస్తాడో చెప్పేది భాగం. ఈ నాడు ఆ గురు పరంపర నాశనం అయిపోయింది కనుక తను కట్టుకుని మరి నేను ఈ భాగవతాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. గత 2-3 నెలల బట్టి అనేక ఊళ్ళల్లో కనీసం అర్థం చేసుకుని మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నటువంటి భాగవతాన్ని శ్లోకం పై శ్లోకం చెప్పాలి అంటే మొత్తం గెల వచ్చు. కానీ మీకు వినేటైతే యు ఆర్ ఆల్ వెరీ బిజీ పీపుల్. ఇలాంటి చక్కగా ఇంకా మీకు కార్యక్రమం సదాదేవాంజ దేవతల్ని కూడా విక్రయించగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది అని తెలిసినా కూడా ఇందుకు మనం వినలేకపోతున్నాం తెలుసా? చెప్పగలిగేటటువంటి వాళ్ళు లేదు. నేను కూడా నా గురువు దగ్గర నిన్నటువంటి ఆ కొంచెం జ్ఞానంతోనే చెప్పగలుగుతున్నాం తప్ప నాకు కూడా దీని లోపల ఉన్నటువంటి రహస్యాలు తెలియదు. కానీ సైన్స్ లాగా రీసెర్చ్ లాగా రీసెర్చ్ చేస్తున్నటువంటి సూపర్వైజర్ని రీసెర్చ్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్కి కూడా 3-4 సంవత్సరాల తర్వాత పిహెచ్డీలో ఏ రాస్తాము తెలియదు. సూపర్వైజర్కి తెలియదు, నాకు తెలియదు. ఎలక్ట్రోకెమిస్ట్రీలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తానని తెలుసు తప్ప నా పిహెచ్డీ థీసిస్ లో ఏం రాయబోతున్నానో నాకు తెలియదు, నా సూపర్వైజర్కి తెలియదు. రోజు ప్రయోగాలు చేసుకుంటా ప్రయోగం అలా మారుతూ పిహెచ్డీలో. అలాగే భాగవతం కదండి, నేను అందరించి ఆశించేది ఏమి అంటే మీరు అలా గ్రూప్ గా ఫామ్ అవ్వండి, ప్రతిరోజు చదువుకోండి. ఇంకా ఇంత పెద్ద గొప్ప ధ్యానాన్ని ఈ వారం రోజుల్లో నేను ఏం చేయగలనంటే అది ఎంత గొప్పదో చెప్పగలను, ఎలా చేయాలో చెప్పగలను. నా శ్లోకాలు మీరు చెప్తున్నాను, నా శ్లోకాలు మాత్రము మీకు మీ పిల్లలకి కూడా ఉంటే మీ జీవితాలు అయిపోతాయి. ఎందుకు చెప్తున్నాను? సింగిల్ ఫోటోగ్రఫీ గురించి చెప్తున్నాను. ఒక చిన్న కంటికి కనిపించని సూక్ష్మమైనటువంటి ఆకులు ఫోటో తీసిన ఆ ఆకు యొక్క సూక్ష్మ శరీరం యొక్క రూపము మారలేదు, బయ అనేది మారలేదు. అంటే మొత్తం భాగవతం మీరు చదవలేకపోతే చదవలేకపోతే కనీసం ఈ మెయిన్ పాయింట్ చదువుతూ ఉంటే కూడా ఆ బయ అనేది ఆ భాగవతంలో ఉన్నటువంటి గురి చెప్పినట్టు అనుకుంటుంది. అది కూడా చదవడానికి మాకు టైం లేదు మాస్టారు. గురుదక్షిణ గురించి నేను చెప్పాను కొంచెం ఈ సంవత్సరం ఎండింగ్ లోపలే మీరు చాలా సంవత్సరాలు చూడబోతున్నారు. ఇది నేను చెప్పేటటువంటిది కాదు, అనేక మంది మన మీరు అదే చెప్పారు, మా గురునే ఉంది చెప్పారు, శ్రీరామకృష్ణ పరమహంస వివేకానంద చెప్పారు, లాంటి మాటలు చెప్పారు, నెల బ్యాలెన్స్ చెప్పింది నేను ఫీలింగ్ అని చెప్పారు. 2006 డిసెంబర్ దత్త జయంతి నాటికి ఈ గురు పరంపర మళ్ళీ జరుగుతుంది. కలిగి అడిగానండి ఆ గురు పరంపర పైకి నేర్చేటటువంటి దాంట్లో మీ పాత్ర కూడా ఉంటే మీరు అనిపిస్తారు. అది ఇంకా ఈ శ్లోకాన్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్వసుధ క్వకథాలోకే క్వకాచ క్వమణిర్మహాన్ బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాన్ జహాసః. భాగవత దేవతలందరినీ శక్తుల కంటే కూడా చాలా గొప్పది.
అది నీ పరిస్థితి దేవతలు వ్యతిరేకితో నీ అంత మాట నేను తీసుకోకపోతే మాకు అర్థలేదు, మా పరిస్థితికి అంతకంటే అర్థలేదు, మేము మేము చూసుకోగలము.
అభక్తాంశ విజ్ఞాయ మత దోషకథామృతం శ్రీమద్భాగవతీ వార్తాసురాణామపి దుర్లభ రాజ్ఞో మోక్షం తథా వీక్ష్య పురా ధాతాపి విస్మిత సత్యలోకే తులాం బధ్వా తోలయః సాధనాంజయః. లఘూన్యన్యాని జాతాని గౌరవేణైదం మహత్ తథా ఋషిగణా సర్వే విస్మరిన్ పరమం యేహు. భగవద్రూపం శాస్త్రం భాగవతం కలు పఠనాశ్రుణయా సద్యో వైకుంఠఫలదాయకం.
పఠనా శృణయా సద్యో, చదివినా విన్నా కూడా మీకు వైకుంఠం, వైకుంఠం అంటే నేను ఇంకా చెప్పాను కదా, గురువు యొక్క చేతనంతం మీకు లభిస్తుంది.
సప్తాహేన శృతం చేత సర్వథా ముక్తిదాయకం శనకాద్యై పురా ప్రోక్తం నారదాయ దయాపరే యజ్ఞతి బ్రహ్మ సంబంధ శృతమేతృతిన సప్తాహ శ్రవణ విధి కుమారేష్ట భాసిక.
ఇక్కడ మూడో గంట వస్తుంది. మొదటి గంట ఎవరు? సూతుడు సౌముడు. చాలా జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి. సూతుడు మహామతి, సౌముడు ఎవరు? కథామృత రసాస్వాద కుశల. భాగవతం చెప్పుకుంటున్నారు, చెప్పుకుంటూ మధ్యలో అవలంబించడం ఇంకో భాగవతం ఉంది. ఈ భాగవతం ఎవరి మధ్యండి పరీక్షిస్తే శుకుడు, శుకుడు చెప్పేవాడు పరీక్షిస్తే వినేవాడు. ఇప్పుడు సనకాదుడు చెప్పేవాడు, నారదుడు వినేవాడు. ఇది ఎవరెవరికి చెప్తున్నారో మర్చిపోకండి. శౌనకుడిని సూతుడు చెప్తున్నాడు ఇలా జరిగింది అని. పరీక్షిత్ శివుడికి మధ్య ఏం జరిగింది అంటే దేవతలు కూడా ఈ కథ వినడానికి అడగలేదు, మానవ జాతికి మాత్రమే ఈ కథ వినడానికి అర్హత ఉన్నది అన్నదా చెప్పాడు. అది చెప్పాక ఇంకోసారి ఏం చెప్తున్నారు అంటే ఈ భాగవతాన్ని వారం రోజుల్లో విన్నాను మీరు. ఈ వారం రోజుల్లో వినడానికి కావాల్సినటువంటి నియమాలు ఏంటి, ఎలాగ వారం రోజుల్లో దీన్ని వినాలి అంటే, ఇది శనకాదికులు మన నలుగురు కుమారులు నారదుడికి చెప్పారు ఎలా వినాలో అంటే శౌనకుడికి చెప్పారు. మీకు చెప్పింది బాగానే ఉంది కానీ నారదుడు ఎక్కడా కూడా 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండడు, స్థిరంగా ఉండడు పాపం. అటువంటి వాడు 7 రోజుల పాటు స్థిరంగా ఉండి ఎలా తిన్నాడు అది డౌట్ ఉంటుందాడు. శౌనక వాచ లోక నాతో పాటు కలిపి చదివండి. లోక విగ్రహ ముక్త్య నారదస్య విధి శ్రవే కుతీ సంయోగపుత్ర చెప్తున్న నారదుడు ఎప్పుడు కూడా ఎక్కువ చేసే ఎక్కడా ఉండడు. ఆ విధి ఆ పరిస్థితి ఎలా వస్తుంది? సూతవాచ అత్రతే కీర్తి శ్యామి భక్తి యుక్తం కథానకం సుఖే నమ మయత్రోక్తం రహస్యం విచార్యత ఏకదా విశాలామ్యాం చత్వార విషయోమలా సత్సంగాభ్యం సమాయాత తద్రశు పత్ర నారదం. శౌనకుడు ఈ ప్రశ్న అడిగాడు, వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకున్నారు, ఎవరు? నలుగురు కుమారులు, సంతారిక కుమారులు. ఈ నారదుడు ఎప్పుడు కలుసుకున్నారు అంటే ఈ రహస్యం నాకు నా గురువు అయినటువంటి శుకదేవుడు ఒకసారి నాకు చెప్పాడు. ఎవరి గురువు శుకుడు? సూతుడు. సూతుడు చెప్తున్నాడు, శౌనకుడు అడిగాడు, ఏమని అడిగాడు? నారదుడి శనకాదికుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈ భాగవతాన్ని చెప్పారు? మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భాగవతం మీకు ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది? గురుచేతనత్వం దగ్గరికి తీసుకెళ్తుంది. గురుచేతనత్వానికి భాగవతంలో వాడబడినటువంటి మాట ఏంటి అంటే వైకుంఠం. అంటే ఈ భాగవతం మీకు గురువు దగ్గరికి తీసుకెళ్తుంది.
అది అర్థమైంది కదా. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి మార్గంలో మొదటి మార్గం ఏం చెప్పాడు సూతుడు, శివునికుడి యొక్క మార్గం. రెండో మార్గం ఏంటి, శుకుడు పరీక్షితుడి యొక్క మార్గం. మూడవ మార్గం ఏమిటి, కనకాదులు నారదుడి యొక్క మార్గం. ఈ మూడు మార్గాలు ఉన్నాయి గురువుని పట్టుకోవడానికి. భాగవతం చెప్పేటటువంటి ప్రస్తుతానికి 18 లేదా శ్లోకాలు అయ్యో లోపల ఎన్ని మార్గాలు ఉంటాయో, ప్రస్తుతానికి మాత్రం ఈ మూడు మార్గాలు చాలా క్లియర్ కట్ గా మీకు తెలుస్తున్నాయి. మొదటి మార్గాల్లో ఏం చెప్పాడు, కథామృతల సాధారణ అనేటటువంటి వాళ్ళు ఆ జరుగుతున్నటువంటి సంఘటనని తన మీద ఆపాదించుకుంటే కూడా జరుగుతుంటాడు. మీకు సైన్ తెలిసిరా, నేను ఎప్పుడు ఆధారంగా ఎందుకు చెప్తాను అంటే భాగవతాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు అది పూర్తిగా. కానీ స్థితి సైన్ తెలిసిన చాలా మంది వారం స్వప్నాంతిగా పూర్తి చేస్తూ ఉంటారు కనుక ఆ కథానుసర సాధారణ సాయి చరిత్రలో ఇందాక నేను చెప్పాను కదండి, ఏ ప్రాబ్లం ఉందో చూసుకోండి. ఆ ప్రాబ్లమ్స్ సాయి తన జీవితంలో ఎవరికి ఎలాగ నివారించాడో చూసాడు పాదండి కథామృత సాధక. అంటే ఇంత విధానం కూతుడు శివనుడు. రెండో విధానం గురువు ఏంటి, దేవతలతో బుద్ధి అనమాట. శుకుడు పరిచి ఈ శుకుడు పరీక్షించ సమాజం మీరు ఏ స్థితిలో ఉపయోగించుకోవచ్చు, దేవతలతో కూడా నేను యుద్ధం చేసి దేవతల్ని పట్టణ పడేసి నేను నా గురువుని పట్టుకుంటాను అన్నటువంటి వారిని శుకుడు పరీక్షకి మధ్య జరిగినటువంటి సమాజం ఉపయోగపడుతుంది. మూడవది ఇప్పుడు చెప్పింది ఎవరికి వస్తున్నాడు, శనకాదిగుడు నాలుగు చెప్తుంది. నాలుగుడు ఎలాంటి వాడు మీకు తెలుసు కదా, ఎలాంటి వాడు అలా ఏం జరుగుతున్నాయని నారాయణ నారాయణ అని ఎక్కడ నారాయణ నారాయణ అన్నాడో ఏం జరుగుతుంది అక్కడ ధృత్యం ధృత్యం. కానీ ధృత్యం ధృత్యం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ ఎక్కడ నారదుడు వచ్చాడో చాలా చిన్నకాలం జరుగుతుంది. ఓ 5 ఏళ్ల పిల్లవాడు నేను తండ్రి ఒడిలో కూర్చోవాలి అనేటటువంటి ఒక చిన్న కోరిక తీర్చుకోలేక బయట వాడికి 5 ఏళ్ల పిల్లవాడికి నారదుడు తటస్థపడ్డాడు. 5 ఏళ్ళు ఏమయ్యాడు, ధ్రువుడు 5 ఏళ్ళు. ధ్రువుడంటే ఏంటో మనకి తెలియదు. ఇంకంటే మనం నక్షత్రాలని నక్షత్రాలుగా కూడా చూడము, కానీ ఆ నక్షత్రాలు దివ్య చైతన్య వారు సప్తఋషులు కూడా నక్షత్ర రూపంలో ఇక్కడికి ఉన్నారు. మీకు తెలిస్తే ఆ నక్షత్రాలలో ఉన్నటువంటి ఋషులు పట్టుకోవచ్చు. మరి ధ్రువుడు ఈ సప్తఋషులు కూడా ధ్రువుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ ధ్రువుడు 5 ఏళ్ళ కుర్రవాడు ధ్రువుడుగా ఎవరి వల్ల మారాడు, ఇంత చేస్తే నారదు 8 సంవత్సరాల అతనితో ఉన్నాడు. ధ్రువుడితో పాటు 8 సంవత్సరాలు ఉన్నాడు, 3 నిమిషాలు కూడా లేదు. ఎంత ఉంటే ఏం ఆయన అన్నాడు, ఇలా ప్రారంభించండి. సరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించు. అయిపోయింది మన మంత్రాన్ని పట్టుకున్నాడు ధ్రువుడు అయిపోయాడు. ఇంకోడు దానికి ఒక తీగడు దురభద్ర కొట్టేవాడు ఎవరు ఏంటంటే బాధ్యంగా అతను ప్రమాదాల చాటు ఇతన్ని పట్టుకుని తెలుసు. నారదుడు తెలుసుంటే ఉదయించవాడు పట్టుకుంటే ఏమన్నాడు, అది కూడా చాలా సరే చాలా చేసుకోండి మరా అనుకోండి. రాముడి కథను తను ముందు రాశాడు, రాముడు అభిజీవించాడు. అంటే రాముడికి కూడా మార్గదర్శనం చేయగలిగినటువంటి వ్యక్తిగా నారదుడితో ఉన్నటువంటి అతిమ సంపర్కం లేదా నారాయణ నారాయణ కాదు అతనితో కాస్త తలం కలిపితే ఇంకోడు అసలు అతను తల్లి గర్భంలోకి బయటికి రాలే ఎవరు నాలుగు లేక ఆశ్రమంలో ఉన్నాడంటే వారి తండ్రి
ఎలాంటి తండ్రి? మూడు లోకాలను జయించినటువంటి తండ్రి. ఏమీ చేయలేకపోయాడు ఐదేళ్ళ మీరేమో మా ఇంటి బాధలు ఇచ్చేసే మా బాధలు ఎలా అని బాధపడతారు. భాగవతం భాగవతం అంటే ఏమిటి? నారదులు నాటి వాడు అది జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాను అనుభవించుకోండి. స్థిరంగా ఉంటాడు, రాత్రితో ఉంటాడు మూడు లోకాల్లో. అతను బైఖాంత ఎవరికైనా నుంచుని ఏమైనా చెప్పాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు? ఓ వాళ్ళు ఎదుగుతాడు, ఒక దళాలు జరుగుతాడు. మూడు లోకాలను జయించగలిగేటువంటి ఆ తండ్రి ఈ ప్రహ్లాదుని చంపడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. చెప్పాడు చెప్పాడు మీకుండే కష్టాలు అంట, ఆ కష్టాలు చెప్పుకుని భాగవతాన్ని ఉంచుకుని. ఎందుకు భాగవతాన్ని ఉంచుకుని అని చెప్తున్నాను? స్థిరత్వం లేనటువంటి ఆ నారదుడు కూడా ఏడు రోజులు మాత్రం స్థిరంగా ఉండి భాగవతాన్ని వింటే అంత గొప్పవాడే. మరి ఆ భాగవతం గురించి తెలుసుకుని వింటానికి ప్రయత్నించండి. పఠన శ్రుణియ సభ్యో పఠన శ్రుణియ సభ్యో వైకుంఠ పరదాయకం ఎన్నా వైకుంఠ వస్తుంది అంటే గురువు యొక్క సాధ్యత లభిస్తుంది. శుతువచ అత్ర తే తీర్థ ఇష్యామి ప్రత్యయుక్తం కథానకం శుకేన మమ యత్రోక్తం రహస్యం విచార్య చ ఏకదా శ్రీశాలాన్యాం చత్వార ఋషయోమలాః సత్సాంగార్థం సమాయాత తత్ర చిత్తస్య నారదాం. ఏం జరిగిందిరా అంటే విశాల అనేటువంటి నగరంలో నలుగురు సరకారులు నలుగురు ఉత్పత్తులు కోసం వెళ్తే అక్కడ నారదుడు కనిపించాడు. అది చాలా అనేటువంటి నగరంలో కుమారావుచుడు కదం బ్రహ్మం దేన ముఖ కుతశ్చింతాచురో భవాం త్వరితం గమ్యతే పుత్ర కుతశ్చాగమనం భవాన్. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పొందకుండా వెళ్తున్నావు నారద, అంత దీనమైనటువంటి ముఖం పెట్టుకున్నావేంటి? నారదుడు చాలా బాధతో తొందర తొందరగా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటే ఈ నలుగురు తీశాడు. ఇదూన్యచిత్తోసి గత విద్దో యథాజన తదేదం ముక్త సంగస్య నోచితం వరకారణం. దీనముఖం వేసుకుని డబ్బు పోగొట్టుకున్న వాడు ఎంత బాధగా ఉంటాడో అంత బాధ కనిపిస్తుంది. పాపం కుమారులను కూడా మీకు డబ్బు పోతే బాధపడతాను. నారదు వాచ తప్పుడు నారదుడు
మీ చెప్తే అంటే వాళ్ళే కాదు చెప్పదా.
ఎందుకంటే టైం చెప్పాక ఆ టైం కోసం కొంతమంది ప్లాన్ చేసుకొస్తారు కదా. ఎందుకంటే ఏం చెప్తానన్నాను, మీరు ఏమో ఉందని చెప్పి కలిపి కొన్ని లేవచ్చా లేవకూడదా, ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రోగ్రామ్ నుంచి లేదు వెళ్ళవచ్చు మీరు ప్రభావం కాదు అని. కానీ ఒక పదిహేను నిమిషాలు చెప్తాను, ఎక్కువ సేపు చెప్తాను, కొంచెం స్టోరీ వరకు వచ్చాక ఆపేస్తాను. నారదు వాచ అహం తు పృథ్వీ జాతో జ్ఞాత్వా సర్వోత్తమానిది పుష్కరం చ ప్రయాగం చ కాశీం గోదావరిం తథా. నారదుడు సంగతి చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, ఇక్కడ చెప్పబడేటటువంటి ప్రతిదీ కూడా మీకు శరీరంలో ఉంటుంది. ఇందాక బ్రహ్మాండం ఉన్నాయి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ సమన్వయం అర్థం ఉంటే తప్ప ఆ గురుత్వం రాదు. మనం గురుత్వం అంటే ఏంటి? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, ఆ మూడు దేవతల స్థితి సృజనాత్మక శక్తి అయినటువంటి బ్రాహ్మీ శక్తి, పరిపాలనా శక్తి అయినటువంటి వైష్ణవి శక్తి, సంహారము లయకారకమైనటువంటి సాంభరి శక్తి కలిసి ఉన్నటువంటి వాడు గురువు. అంచేత గురుత్వాన్ని రావాలి అంటే బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా మీలో ఉంటాయి. మొత్తము ఆధ్యాత్మిక రిక్రూవ్ చేస్తుంది మీ శరీరంలోనే అందరూ ఉంటారు. అంచేత ఇది మనం చదువుకుంటున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వాటి సమన్వయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక సమన్వయం మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్పగలను, అదేంటి అంటే గంగా యమున సరస్వతి. మన శరీరంలో ఉన్నటువంటి పింగళ నాది అంటే కుడివేపు ఉండేటటువంటి నాది యమున నది, బాధ్య జగత్తులో ఉన్న యమున నది. మన శరీరంలో ఉన్నటువంటి దక్షిణేశ్వరం ఒకటి సమన్వయం. అలాగే బాహ్య శరీరంలో ఉన్నటువంటి గంగ, మన శరీరంలో ఉన్నటువంటి వామస్వరము ఒకటి. అంటే బయట ఏమో గంగా యమునలు ఉన్నాయి, మన శరీరంలో గంగా యమునలకి బదులు ఏమున్నాయి? ఇలా పింగళ. అంతర్వాహినిగా మనకి కనిపించకుండా ఈ రెండు నదులు సంగమించే చోట సరస్వతి నది ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి సుషుమ్న నది. అలాగా మొత్తము బ్రహ్మాండంలో ఉన్న ప్రతిదీ కూడా మన శరీరంలో ఉంటుంది. అది ఇంటి పెట్టుకుంటే చాలు. ఎలా ఇంటి పెట్టుకుంటామని చాలా మంది అనుకుంటారు. మన టీవీలో 184 ఛానల్స్ ఉంటాయి, ఇప్పుడు లేవనుకోండి కదా, కానీ 184 ఛానల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? 184 ఛానల్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంటే బాల్య పిల్లల నుంచి వస్తూ ఉంటాయి. అవన్నీ మీ టీవీలో మీరు పట్టుకోగలరా పట్టుకోలేరా? మరి తెలుసు మీకు డౌట్ వస్తుంది. మన ఋషులు మన శరీరంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం అనుకుంటున్నారు. రేపు 2000 ఛానల్స్ వచ్చాయి అనుకోండి, ఈ టీవీ పట్టుకోలేదా? అలాగే బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదంతా కూడా మన శరీరంలో ఉన్నది అని భాగవతం నేర్పిస్తుంది. అంచేత మీరు ఏదైనా మార్పు తీసుకురాలనుకుంటే బయట మార్చకల్లే, అక్కడ మార్చుకోవాలి. బయటకోవడానికి మారిపోతుంది, పిక్చర్ని గురువుని చేసేది. కానీ మరి మీరా తెలిసి చేయగలరా మాట్లాడారు? నేను గురువుని కాదు, నేను మాట్లాడాను. అంటే నేను అభివృద్ధి చేయలేదు. కానీ ఒకటి నాకు ధైర్యం ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ పిల్లల్ని చెప్తున్నప్పుడు కెమిస్ట్రీ చెప్పేవాడిని. నేను డాక్టర్ని ఇంజనీర్ని అవ్వలేదు, కానీ నా స్టూడెంట్స్ చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయారు. అలాగే నేను గురువుని కాకపోవచ్చు, కానీ మీరు ఏమో అవడే మీరు తప్పకోండి. అంతట ఇది సమన్వయం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అహం సుకృతిజ్ఞాతో జ్ఞాత్వా సర్వోత్తమామితి పుష్కరంచ ప్రయాగంచ కాశీ గోదావరి. ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్తున్నాను. నేను బుద్ధిలోకానికి వెళ్ళాను సంతాపికున్నారా? అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాడు కదా, పుష్కరానికి వెళ్ళాడు, ప్రయాగకి వెళ్ళాడు, కాశీకి వెళ్ళాడు, గోదావరికి వెళ్ళాడు. హరి క్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతు బంధనం ఏవ మాది చతుర్భేషో భ్రామమాణ రకరకాలైనటువంటి కురుక్షేత్రము, శ్రీరంగము, హరిక్షేత్రము, సేతుబంధము అంటే రామేశ్వరము, వీటన్నింటికి కూడా వెళ్ళాను. నపశ్యం కుత్ర నిధర్మ మన సంతోషకారకం కలిన అధర్మ మిత్రేణ ధరేయం. కలి వల్ల బాధింపబడుతున్నటువంటి అధర్మానికి మిత్రుడైనటువంటి కలి వల్ల ఇక్కడన్ని చోట్లకి నేను వెళ్ళినా కూడా నా మనస్సు సంతోషించలేదు, నాకు శాంతి లభించలేదు. సత్యం నాస్తి తపశ్చౌర్యం దయాదానం న విద్యతే ఉదరం హరిణో జీవావరాకోట భాగ. ఇదొక శ్లోకం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఆల్మోస్ట్ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఎలా ఉన్నామో చెప్తోంది. మనం లాంటి వాళ్ళని గురువుగా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము భాగవతం. మనం ఎలా ఉన్నామో చూసుకోండి. సత్యం నాస్తి. ఏం లేదు, సత్యం నాస్తి. తపశ్శౌచం దయాదానం నవిద్యతే. తపస్సు లేదు, శౌచం లేదు, దయా లేదు, దానం లేదు. ఉదరం భరిణో జీవ. ఇందుకు బతుకున్నామంటే బతుకునిపోవచ్చు. వరాకార కూట భాష మాకి మాత్రం ఎలా చెప్తాం? కానీ ఏది చేసినా కూడా ఎందుకమ్మా ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఎందుకయ్యా డాక్టర్ అయ్యాం? యోగం ఇచ్చి ప్రజలు బాధ తీర్చాలి అనేది లేదు అక్కడ. నేను డయాబెటిస్ కి హెల్తీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు, కొత్తగా అప్పుడే పెట్టారు మా కాలేజీలో. నేను చికిత్స డిపార్ట్మెంట్ నుంచి బయట డిస్ట్రిక్ట్ వచ్చాను. చాలా మంది పేరెంట్స్ నా దగ్గర కొంచెం ఏమడిగారంటే, ఎంఎస్సీ పెరిగి చదివితే బాగుంటుందా మనసారు, బయట డిస్ట్రిక్ట్ చదివితే బాగుంటుందా? నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి తెలిసి ఇప్పుడు నేను వచ్చేసాను. బయట నుంచి చాలా మంచి సబ్జెక్ట్ అండి, ఇంకే బాగా ఇదంతా బాగా ఉండేదండి. ఇది చెప్పండి, డయాబెటిక్స్ చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయా, కెమిస్ట్రీ చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయా? ఎలా తెలియదు బాబు, రెండింటికి డబ్బులు అదంతా ఉంటుంది. మా వాళ్ళు చేర్పించాలి, ఇప్పుడు డయాబెటిక్స్ చేర్పించాలా? ఉదరం భరిణం, ఉదరం అంటే తెలుసు అక్కడికి, ఉదరం భరిణో జీవాట. ఇలాంటి పరిస్థితుల్లో మంద సుమంద మదయో మంద భాగ్యాహి భద్రుదా పాఠండిన రథాసంతో విరక్త సపరిగ్రహ. మంద బ్రెయిన్లెస్, సుమంద మదయో బ్రెయిన్లెస్ లో కూడా ఎక్సలెంట్లీ బ్రెయిన్లెస్. ఈమంటే ఇందుకు బ్రెయిన్లెస్ ఎక్సలెంట్లీ బ్రెయిన్లెస్ అంటే, హైదరాబాద్ లో క్లాస్ చెప్తున్నప్పుడు ఒకతను అన్నాడు, మాస్టర్ అంతా బాగుంది కానీ ఇలా పెట్టడం బాగోలేదండి అన్నాడు. బ్రెయిన్లెస్ అన్నాడు కానీ ఎక్సలెంట్ బ్రెయిన్లెస్ సుమందం అదే అంటే. నేనన్నా మరి నువ్వు నేను ఏదైనా కాస్త గట్టిగా అంటే నువ్వు కోపం తీసుకోనంటే అంటాను, ఎందుకంటే నువ్వు చూస్తూ ఉంటే కాస్త కోపించి వాళ్ళున్నావు. స్మోకింగ్ ఈజ్ ఇంక్యూర్ ఏంటి సార్, సిగరెట్ తాగేసి మీరు ఏం రాసింది నాయన? అది కాదు లేదు మరి కొను అంటే కాదులో ఉంటే నువ్వు బుద్ధుంది అన్నారా, బుద్ధి లేదు అన్నారా, నువ్వే చెప్పు. చాలా మంది అన్నారు గవర్నమెంట్ ట్యాంక్ చేయటం లేదు. ఇందుకే గవర్నమెంట్ ట్యాంక్ చేయటం, అది విషయాలు తెలిసాక నువ్వు కొనుగోలు సత్తానంటే గవర్నమెంట్ లో ఏం ఉంది, దాని గురించి రెవెన్యూ వస్తావు కదా, గవర్నమెంట్ ఎందుకు ట్యాంక్ చేయదు? నువ్వు బుద్ధి నీకు తెలియదు, అది మంచిది కాదు తప్పు అని తెలిసిన శ్లోకంలో ఈనాటి దేశాల పరిస్థితులు కలియుగంలో ఎలా ఉంటాయో ఎంతంతంగా రెండు మూడు గుంటలు చేసి చెప్పాడు. అంతేగా మన ఇంటలెక్చువల్స్ అనుకోకూడదు. నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఊహించే ఇంటలెక్చువల్స్ అని ఒక ఆయన ఒక ఇంటర్నేషనల్ సెమినార్ లో మొదలెట్టాడు. మనం అందరం చాలా తెలియని వాళ్ళం ఇంటలెక్చువల్స్, మన మీద ఆధారపడి ఇండస్ట్రీ దేశ చదువు అంతా కూడా చెప్పగా బయట విషయాలు చెప్తున్నప్పుడు వచ్చే ఈ డిస్కషన్స్ అంతా మీటింగ్స్ నా గురించి వాళ్ళకి తెలుసు. మేము అందరం స్నేహితులే కనుక మీటింగ్ లో నేను అన్న బాబు ఊహిత ఇంటలెక్చువల్స్ అనమాట, మన ఇంటలెక్చువల్స్ కాము. మన ఎవరు అంటే ఎవడో ఏదో చెప్పాడని చెప్పే వాళ్ళం అంటే, న్యూటన్ ఇలా చెప్పాడు, ఐన్స్టీన్ ఇలా చెప్పాడు, యాజ్ ఎ సైంటిస్ట్ నువ్వు నేను కనిపించింది ఏమీ లేదు. మరి ఏంటి నీ తెలివి కాస్త అక్షరముకు వచ్చినటువంటి వాడు ఐన్స్టీన్ చెప్పింది సార్ ఏం చెప్పాడు, ఐన్స్టీన్ ఇలా చెప్పాడు, ఏంటిగా తెలిసేసి ఉదరం మరిలో ఆ కడుపు నింపుకోవడానికి ఏదో వేషాలు ఏంటి సైంటిస్ట్ ఏది అని మనం పేరు పెట్టేసుకుంటూ ఉంటాం, మీరు కూడా పెట్టుకుంటూ ఉంటారు. భారతదేశంలో ఇంతవరకు ఏ సైంటిస్ట్ ఏదో ఒకటి కనిపించినట్టు లేదు, అందరి దేశీయులు పేర్లు కనిపిస్తుంది. ఎక్కడ ఇక్కడ మొత్తము ఎంబ్రియాలజీ ఎండోక్రినాలజీ మీకు మొత్తం ఇందులో వస్తుంది. ఎండోక్రినాలజీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథులు ఉన్నాయి. ఈనాడు డాక్టర్స్ ఆ గ్రంథులు ఎలా పనిచేస్తాయో తెలియదు. ఇందులో చెప్పబడి ఉన్నది ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా చెప్పబడింది. కపిలుడు దేవదూతి అనేటటువంటి సంవాదంలో వస్తుంది, అద్భుతమైనటువంటి పుస్తకం అది. అందుకే ఈ పుస్తకాన్ని చదివాక నిర్ణయం చేయించా ఈ భయం తెలిసి చెప్పడం మొదలు ఇంటికి చెప్పుకుంటే వింటే వింటారు, వినకపోయినా మానవ జాతికి పనికొచ్చేది చెప్పాను అనేటువంటి తృప్తి ఉంటుంది. వాడేదో చెప్పాడు అది చెప్పాడు నేనంతా సైంటిస్ట్ అనుకుని
భావం అర్థమవుతుంది కదా.
మందాన సుమన్న అతయో మంద భాగ్య సుపత్రుత ఆఖండ నిరతా సంతో విరక్త సదరుగ్రహ. విరక్తులు అయినటువంటి వాళ్ళు ఆశ్రమాలు పెట్టుకుని ఇంట్లో అయినట్టు మీరు కట్టలేకపోతే కోపం వచ్చి వాళ్ళు సన్యాసి ఆశ్రమం పెట్టుకున్నారు. కాశీలో జరిగిన సంఘటన చెప్తున్నాను, నాకు అనేక మంది గురువుల్లో ఇలాంటి గురువులు కూడా ఉన్నారు. వాళ్ళు యాక్చువల్ గా ఇంటికి వచ్చాడు అంటే గురు ఆశ్రమానికి ఇంట్లో అయినట్టు కట్టలేకపోయారు. ఇంట్లో అయినట్టు కట్టలేదు, ఆశ్రమం పెట్టుకున్నారు, ఆశ్రమానికి తెలిసింది. ఇంట్లో ఉంటే 50 రూపాయలు అలాగే అప్పటిసంగా చేస్తున్నాను, ఇంట్లో అంతా 50 రూపాయలు ఉంటుంది. అక్కడ నుంచి 5,600 ఎంత అవుతుంది రావచ్చిన అక్కడ 50 రూపాయలు బిల్లు కట్టుకోలేక ఆశ్రమం చేసుకుంటే అంటే విరక్త సతనిగ్రహ. ఇప్పుడు అంటే ఇంటి పేరు ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక 100 రూపాయలు పెట్టారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి కనుక బయటకి వెళ్తున్న వాళ్ళందరూ తలో 10 రూపాయలు ఇవ్వండి. తరుణి మిత్రుగే శ్యాలకో బుద్ధిదాయక కళ్యాణ కౌశలం. ఇదే సూత్రం. దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పాలని కొంచెం టైం పడుతుంది. కానీ ఆ శ్లోకాలలో 2 శ్లోకాలు మాత్రమే నేను ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీకు అనేక సమస్యలకి పరిష్కారం ఉంటుంది. మొదటి శ్లోకం ఎంతో అర్థం చేయను దగ్గరే దేవతలని కూడా మీరు పరిపాలయంతా